భాగవతాన్ని పారాయణ చేసుకుంటున్నాం. నారదుడు తను భక్తి జ్ఞాన వైరాగ్యములను నిలబెట్టు ప్రయత్నములతో జ్ఞానయజ్ఞము చేయుదునని దానికై స్థల నిర్దేశనము దానిని శ్రవణము చేయు విధానము తెలియచేయవలసిందని సనత్కుమారులను ప్రార్థించెను. అంటే సనత్కుమారులు వాళ్ళు ఏం చెప్పారు, ఆకాశ వాళ్ళు చెప్పినటువంటి సత్కర్మ భాగవత పారాయణ సప్తాహ పారాయణ దాన్ని చెయ్యండి అన్నారు. దాన్ని చెయ్యండి అంటే దాని చేయ విధానము తెలియచేయవలసిందని శరత్కుమారులను ప్రార్థించను. ఇది భాగవత సప్తాహం. భాగవత సప్తాహం అంటే ఏం చెప్పాను నేను, ఇంక ఇవాళ నుంచి మీరు పరమ గురు స్థాయి చేరేంత వరకు ప్రతిరోజు ఇది జరగవలసినదే. మధ్యలో బ్రేక్ ఇస్తుకుంటే అది మీ ఇష్టం, దానికి గురువు నేను చేయలేరు. కానీ కండిషన్ అది ప్రతిరోజు ప్రతి వారము ప్రతి సప్తాహము అది జరగాల్సినదే. సనకాదుల వినయ వివేకములకు ప్రతిరూపమైన నారదుని ఎడల ప్రసన్నులై హరిద్వార సమీపమునందు సమీపమున ఆనందమును తటమున్నదనియు అది సౌందర్యయుతమై వైరుధ్యము అంతరించిన సముచిత ప్రదేశమనియు అచ్చోట కథయందు అమృతరసము ప్లావితమవుట వలన భక్తి కూడా జ్ఞాన వైరాగ్యములను వెంట విడుకునచటకు రాగలదని చెప్పిరి. భక్తి జ్ఞానము వైరాగ్యము అదే వస్తుంది. భాగవతం ఎక్కడ చదువుతాము మనం, ఎక్కడ వింటాము, వింటాము అంటే ఆచరిస్తాము, విని లేచి వెళ్ళిపోవటం కాదు. ఆ కథాశబ్దము వీణులకు సోకినంత మాత్రమునే వారు పునః యవ్వనవంతులగురు. అంటే ఏంటి, ఈ భాగవత కథను ఎప్పుడైతే మనం వింటామో, భక్తి జ్ఞానము వైరాగ్యము మనలో చిగురుస్తాయి. చిగుర్చటం కాకుండా ఏమవుతాయి అవి, యవ్వనమంతులు అవుతాయంటే పని చేయగలుగుతాయి అవి. ఈ విధముగా నారదులతో చెప్పిన సనకాదులు కూడా కథామృతము పానము చేయుటకు గంగా తీరము చేరుటకు బయలుదేరారు. ఎప్పుడైతే ఒక మంచి పని జరుగుతుందో పెద్దలు కూడా అక్కడ వస్తారు. అంతే తప్ప నేను చాలా గొప్పవాడిని కనుక నా దగ్గరికి అందరూ రావాలి అనేటటువంటి ప్రశ్న ఏర్పడదు వాళ్ళకి. అంచేత ఈ కథను చదువుతున్నప్పుడు, ఈ భాగవత పారాయణము అదే జరుగుతున్నప్పుడు, ఒకవేళ ఊళ్ళో ఎక్కడైనా సత్సంగాలు జరుగుతూ ఉంటే, మనకి అంతకంటే ముఖ్యమైనటువంటి పని లేకపోతే, బాధ్యత లేకపోతే, కండిషన్ అది, అంతకంటే ముఖ్యమైనటువంటి పని ఉండకూడదు, బాధ్యత ఉండకూడదు, అప్పుడేం చేయొచ్చు? మీరు ఖచ్చితంగా దానికి వెళ్ళాలి, వెళ్ళి తీరాలి అక్కడికి. అంతేత సనకాది మునీంద్రులు కూడా హరిద్వార్కి బయలుదేరారు కథామృత పానము చేయటానికి. మార్గ మధ్యమున త్రిలోకములందు కథామృతమును గురించి కోలాహలము గాంచిది. మూడు లోకాలలో ఇలా భాగవత పారాయణ జరుగుతున్నది అని కోలాహలం ఏర్పడాలి, అంటే ప్రచారం ఏర్పడాలి. సైలెంట్ గా ముక్కు మూసుకుని మేం చేసేసుకుంటాం అంటే ఆధ్యాత్మికత అర్థం కాలే. వచ్చారా లేదా అన్నది ప్రశ్న. ఇప్పుడు పెప్సీ మీద తాగారా లేదా అని మనం ఆలోచిస్తున్నాడు ఏంటి వాడు, హోరెక్కించి పారేయటమే, ఛోటా పెప్సీ బడా పెప్సీ. అలాగా ఈ కథామృతము జరుగుతున్నది, భాగవత పారాయణ జరుగుతున్నది అని ఈ కోలాహలం అందరికీ తెలియజేయాలి. భగవత్ కథారసికులకు విష్ణు భక్తులు, మహర్షులు, వేద వేదాంగములు, షడ్ దర్శనములు, అష్టాదశ పురాణములు మూర్తిమంతములై అచట చేరినవి. ఎక్కడ ఎక్కడ ఈ భాగవత పారాయణ జరుగుతున్నదా లేదా అన్నదానికి ప్రూఫ్ ఏంటో చూడండి. మహర్షులు, విష్ణు భక్తులు, వేద వేదాంగములు, షడ్ దర్శనములు, అష్టాదశ పురాణములు మూర్తిమంతములై అచట చేరినవి. అంటే విజయక్రమూర్తి వాడు మూర్తి భవించినటువంటి జ్ఞానము అంటాం కదా, అంతేత షడ్దర్శనాలు తీసుకున్నటువంటి వాళ్ళు, వేద వేదాంగాలు చదివినటువంటి వాళ్ళు, అష్టాదశ పురాణములను కూలంకషంగా చదివినటువంటి వాళ్ళు ఆ విద్యలో మూర్తిమంతులయ్యారని. అంటే ఎవరు రావాలి భాగవత పారాయణకి? తోచక ఇంకేమి పని లేక వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు అడుగుతున్నది. భాగవత పారాయణకి వీళ్ళు రావాలి, మహర్షులు, విష్ణు భక్తులు, వేద వేదాంగములు పూర్తిగా మదించినటువంటి వాళ్ళు. మొత్తం వేదాంగముల పేరు ఎంతంటేనే మనం చెప్పలేం. షడ్ దర్శనములు అసలు అవేంటో తెలియవు మనకి. అష్టాదశ పురాణములు గ్యారంటీగా తెలియవు, ఏదో రెండు మూడు పేర్లు తెలుసు మనకి. ఇవన్నీ కూడా మూర్తిమంతలై అచట చేరినవి. అంచేత భాగవత పారాయణ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇవి మూర్తిమంతులే అచట చేరుతాయి అనేది ఫ్యాక్టే. మనం గమనిస్తామా గమనించమా అనేది ఇంకొక ఫ్యాక్టే. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను కదా, ఇక్కడ ఎన్ని స్తంభాలు ఉన్నాయంటే ఇప్పుడు ఎవరు కరెక్ట్గా చెప్పలేరు. చెప్పగలరు ఎవరైనా? 28 చేతనత్వము అంచేత అవి అక్కడే ఉంటాయి. మూర్తివంతమైనటువంటి షడ్దర్శనాలు అవన్నీ అక్కడే ఉంటాయి, కానీ మనం గమనించాం. ఎందుకు గమనించాం అంటే వాటిని ఎక్కడ చూడాలో మనకు తెలియదు. ఈ సిద్ధిసాయి చరిత్ర పారాయణ దాని కిందకి దింపుతుందేమో అని నా ఆశ. అది బ్రేక్ కాకుండా 2-3 సంవత్సరాల పాటైనా కనీసం జరిగితే, అంటే మూర్తి భవించినటువంటి ఈ మహర్షులు అంటే భౌతిక జగత్తులో మనం కళ్ళారా చూడగలిగేటటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. కండిషన్ అది, మనం గ్యారంటీ ఏం చేయలేం కదా. మనం ఇప్పుడు అనుకుంటున్నాం గ్యారంటీగా ఇంకేముంది చేసేస్తామని, తర్వాత ఏదో కారణం వస్తుంది మాస్టర్ కాస్త ఏదో సినిమాకి వెళ్ళేవండి. నేను వద్దనే అన్నాను, వాడు లాక్కుపోయాడు. మనం వద్దనే అంటాం, వాడు లాక్కుపోతాడు అదేంటో. కానీ ఇంకోటి ఏదైనా ఉంది, జపం చేయడానికి రమ్మని మనం వద్దన్నాం అనుకో, వాడు లాక్కుపోలేడు మిమ్మల్ని. తమాషా అది. అంటే మీరు వెళ్ళగలిగితే అర్థం ఏంటి? మీ అంతటి ఇష్టపడి మీరు వెళ్ళారు అనేటటువంటిది మీకు అర్థం అవుతే మిమ్మల్ని మీరు ఇలా మోసగించుకోరు. మీ ఇష్టం, ఇష్టం లేదు వెళ్ళలేదు అది వేరే విషయం. కానీ నాకు ఇష్టం లేదు కానీ వాడు బలవంతం చేశాడు ఈ మాట మాత్రము భాగవత పారాయణ చేసే వాళ్ళకి రాకూడదు. నేను రాలేకపోయాను ఎందుకంటే ఇష్టం లేదు గనక. ఒకటే ఒకటి ఎగ్జెంప్షన్ అఫీషియల్ డ్యూటీ, ఇంచేత బాధ్యత మోర్ ఇంపార్టెంట్. కానీ ఇక్కడే ఉండి టైంకి రాలేకపోయావు అనుకో, ఎందుకు రాలేకపోయావు? టీవీలో చిన్న ప్రోగ్రామ్ వస్తుంది సవాల్ దస్ కరోడ్ కా, ఇంత చేస్తారు మనకి రాదు. వాళ్ళు వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటే మనం చూసి ఆనందించటం క్రికెట్ మ్యాచ్ లాగా. జార్జి బెర్నాషా చెప్పారు క్రికెట్ మ్యాచ్ ఏంటి అంటే 22 ఫూల్స్ ఆడతారట. ఈ టీంలో ఉన్నటువంటి 11 ఈ టీంలో ఉన్నటువంటి 11 దానికి ఇద్దరు ఎంపైర్స్ ఉంటారట ఫూల్స్, 22,000 మంది దాన్ని చూస్తారట. అలా అది చూడటం చాలా ఇంపార్టెంట్ దీనికంటే. అంచేత ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. భగవత్ కథా రసికులకు విష్ణు భక్తులు, మహర్షులు, వేద వేదాంగములు, షడ్ దర్శనములు, అష్టాదశ పురాణములు మూర్తి భవించి అక్కడికి వస్తాయి. మళ్ళా మనం ఎక్కడైతే ఇప్పుడు ఎత్ర ఎత్ర వినాద కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలి, ఎవరుంటారు మీకు కనిపించినా కనిపించకపోయినా ఉంటాడు. కానీ ఇక్కడ మూర్తిమంతులే అన్నాడు, కనిపిస్తాడంటున్నాడు, అయినా కనిపించటం లేదు. ఎక్స్ట్రా 12 స్తంభాల్లాగా ఉన్నాయి అక్కడే, మూర్తిమంతులే ఉన్నాయిగా, ఇంకా ఇప్పుడు కాస్త అందంగా కూడా ఉన్నాయి. కానీ ఎందుకు గమనించాం? గమనించాం అంతే తప్ప ఉపాధి నేనేమంటలే. మన దృష్టి దోషం ఎలా ఉంటుందో చెప్తున్నాను. అంచేత ఆ మూర్తి భవించినటువంటి ఇవి మీరు గమనించటానికి ట్రై చేయండి. గంగాది నదులు, హిమాలయాది పర్వతములు, దేవ దానవ గంధర్వులు సమకూడిరి. సనకాదులు ఉత్తమ మానసము ఉత్తమాసనములపై విరాజిల్లిరి. శ్రోతలందరి ప్రణామములు స్వీకరించిన పిదప సనకాది ఋషులు నారద మహర్షికి శ్రీమద్ భాగవత మహాత్మ్యమును చెప్పసాగిరని సూతుడు పలికెను. ఎవరెవరికి చెప్తున్నారు? సనకాది ఋషులు నారద మహర్షికి చెప్తున్నారు అని సూతుడు చెప్తున్నాడు. కానీ నారదుడికి మాత్రమే చెప్తున్నారా? చాలా మంది చేరారు. నదులు, హిమాలయాలు, దేవ దానవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష అంతా అందులో వచ్చేస్తారు. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎక్కడ భాగవత శ్రవణం జరుగుతున్నదో అక్కడ ఉంటారు. అందుకని అక్కడికి వెళ్ళమనేది ఈ కోలాహలం. ఎందుకు అంటే ప్రెసిడెంట్ వస్తున్నాడు అంటే అందరూ అక్కడ పరిగెడతారు. ఇంచేత ప్రెసిడెంట్ని డైరెక్ట్ గా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో కలుకోవాలంటే చాలా ప్రోటోకాల్ ఉంటుంది. ఊరికి వచ్చాడు అనుకోండి, ప్రోటోకాల్స్ ఏముండవు, మీరు డైరెక్ట్ గా కలిసేసుకోవచ్చు. అంచేత ఈ దేవ దానవ యక్షగంధర్వ నారద సనకాది సూతుడు వీళ్ళందరినీ, గంగాది నదులను, ఈ తీర్థాలను, వీళ్ళందరినీ మీరు ఫ్రీగా ఎక్కడ కలుసుకోవచ్చు? భాగవత కథాశ్రవణం ఎక్కడ జరుగుతుందో అక్కడ కలుసుకోవచ్చు. మీటింగ్స్ లోకి వెళ్తాం అనుకోండి, డాక్టర్ కనిపిస్తాడు. డాక్టర్ కనిపించగానే ఏం అడుగుతాం మనం అతన్ని? ఇంట్లోనే పంటి నొప్పిగా ఉంది, కాలు నొప్పిగా ఉంది కదా. లాయర్ కనిపిస్తే ఏదో కేసు గురించి అడుగుతాం. ఇంచేత వాడి దగ్గరికి వెళ్ళి అడగాలి అంటే లైన్లో నుంచోవాలి, క్యూలో ఉండాలి, ఫీజు కట్టాలి. పార్టీలో అయితే నో ప్రాబ్లం, ప్లస్ బిల్లు ఉండదు, ఇంకో పెద్ద లాభం అది. అంతేత ఈ భాగవత కథా శ్రవణము అలాంటి పార్టీ అనమాట. మీరు ఫీజులు గురుదక్షిణలు అవి ఏమి ఇచ్చుకోకల్లే. డైరెక్ట్ గా మీకు ఎవరితో ఏ విధమైనటువంటి జ్ఞానం కావాలో ఆ జ్ఞానాన్ని మీరు పొందగలరు. అంత అద్భుతమైనటువంటి భాగవత కథాశ్రవణము. సనకాదులు భాగవత మహాత్మ్యమును ప్రారంభించేది. 18,000 శ్లోకములు, 12 స్కందములు గల భాగవతము శ్రీ శుక మహర్షి పరీక్షిణ్ మహారాజుల సంవాదముగా గలదు. 8,000 శ్లోకాలున్నాయి, 18,000 శ్లోకాలు 12 స్కందములుగా విభజింపబడి ఉన్నాయి. ఇంచేత ఈ డీటెయిల్స్ చాలా ఇంపార్టెంట్. మనకి 18,000 శ్లోకాలున్నాయి, 12 స్కందాలున్నాయి. అది ఎలా చెప్పబడి ఉంది? పరీక్షిత్ మహారాజుకు శ్రీ శుక మహర్షి చెప్పినట్టు చెప్పారు. శుక వాగామృతము చెవులు బడనంత కాలము పెరిగిన భ్రమలు విరుగవు. ముక్తిని ముంజేతి కంకణము చేయగల శక్తివంతమైన భాగవత ప్రవచము చేయబడుచున్న గృహము తీర్థరూపమగును. ఎక్కడైతే ఈ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అక్కడ అన్ని తీర్థమే ఉండదు, అన్ని తీర్థాలు అక్కడే ఉంటాయి. అంటే భాగవత కథాశ్రవణము అంటే జగద్గురువు యొక్క కథే కదా, సిద్ధి సాయి చరిత్ర. అంచేతే సిద్ధి సాయి చరిత్రలో కూడా మీకు అన్ని దొరుకుతారు, ఈ దేవతలు దొరుకుతారు, తీర్థాలు దొరుకుతారు ఆయన పాదాల నుంచి కదా. అంచేత భాగవత కథాశ్రవణములో ఏమి చెప్పబడి ఉన్నదో అది సిద్ధి సాయి చరిత్రలో మీకు ఇంకా ఈజీగా లభిస్తుంది. కానీ దాన్ని పారాయణ చేయటానికి ఎంత కష్టమో చూడండి, టైం చూసుకుంటూ ఉంటాం, అవకాశం దొరికింది మేమే చేసేసుకుందాం అనేటువంటి భావన అసలు రాదు. ఇందుకురా బాబు, ఏదో ఈయన దొరికాడు, ఈయన మాస్టరు బాగుండదేమో పాపం. ఏంటిది కారణం? అలసత్వం. అందుకంటే ఏంటే ఆ మానవ జాతి యొక్క నిర్వీర్యత, ఒక పని పట్టుదలగా సాధించలేకపోవుట అనేది మనము దాటగలగాలి. దాన్ని నగంగయా నగయా కాశీ పుష్కరం న ప్రయాగకం శుక శాస్త్ర కథాయాశ్చ ఫలేషు సమయాం నయేత్ దుర్లభైవ కథాలోకే శ్రీమద్ భాగవతోద్భవ కోటి జన్మ సముత్న పుణ్యనైవతు లభ్యతే. కోట్ల కొలది జన్మల పుణ్యము చేతనే భాగవత కథ లభించును. నారద నీవు యోగనిధివి, సత్య భాషణము చేత బ్రహ్మచర్యము చేత ఎల్లప్పుడూ శ్రవణము చేయుట ఉత్తమమైనదిగా నిర్ణయించినప్పటికీ శుక మహర్షి అందించిన విశేష విధి తెలుసుకున్నదగినదని సనకాదులు తమ ప్రసంగము కొనసాగించుచున్నారు. కలియుగమున బహు దినముల వరకు చిత్తవృత్తులు నిరోధించట దుస్తరమైనందున సప్తాహ శ్రవణ విధి ఏర్పాటు చేయబడినది. ఎందుకు ఇది ఏర్పాటు చేయగలిగారు? ఈ యోగ సాధనలు అవి ఏం చేయలేము. యోగాలు నేర్చుకుంటారు 30 రోజుల పాటు, మాకు బంగారం లభించిందంటారు. 2 రోజుల నుంచి ఒకడు కనిపించాడు ఇక్కడ యోగ సాధన చేసేవాడు, ఆసనాలు ఒక్కడ కనిపించాడు కదా. కానీ వాళ్ళు ఏం చెప్తారు మైకుల్లో? ఇంకేముంది అసలు, మేము మారిపోయాం, ఇంకా మా ఆరోగ్యం కూడబడిపోయింది. ఎలా మోసం చేసుకుంటారో ఆ మోసాన్ని, అసలు మనమే మనం ఎలా మోసగించబడుతున్నాం. మన ద్వారానే, ఇంకోళ్ళ గురించి నేను చెప్పడమే, మనమే అనుకుంటాం. నీకు నిజంగా అంత గొప్పదవుతే మానిద్దువా? మానలేవు కదా. మరి ఏది రైట్? నీకు ఆ లాభాలు రావటం రైట, నువ్వు మానేయటం రైట, రెండు రైటనేమో. ఏంటది ఆ కొవ్వు ఉందే, ఏంటంటారు దాన్ని, తిమిరము, అజ్ఞాన అంధకారము, అలా ముక్కుతూ ఉంటుంది. సప్తాహమనిన 7 రోజులు మాత్రమే చేయదగిన కార్యము. సప్తాహమనిన 7 రోజులు మాత్రమే చేయదగిన కార్యము అని భావింపరాదు. ఆ తప్పు చేస్తున్నాం కదా భాగవత సప్తాహం అనేది. వారమునకు 7 రోజులు కనుక వారం రోజులు అంటే ప్రతిరోజు అని భావము. అంచేత భాగవత శ్రవణం ఎలా చేయాలి? ప్రతిరోజు చేయాలి. హృదయములో శ్రీకృష్ణుడు సత్ప్రతిష్ఠమగునంత వరకు భాగవతమును వదలరాదు. అంచేత తర్వాత భాగవతం నిన్ను వదలదు. ఇంచేత భాగవతం అంటే శ్రీకృష్ణుడి యొక్క చరిత్రే కదా. అంచేత మన హృదయంలో కనుక శ్రీకృష్ణుడు ప్రతిష్ఠింపబడితే నువ్వు భాగవత శ్రవణం మానేయవచ్చు. ఇంచేత మానేయవచ్చు, నువ్వే భాగవత మూర్తి అయిపోతావు కనుక. కార్యమునకు పూర్ణాహుతియే కాని భక్తికి కాదు. శౌనకుడు పలుకుచున్నాడు, సూతుడా, మోక్షము కలిగించు జ్ఞానాది సాధనములను తిరస్కరించిన ఈ యుగమున భక్తి ఎట్లు గొప్పదైనదని తన సందేహము వారి ముందు ఉంచెను. శౌనక, శ్రీకృష్ణ భగవానుడు అవతారము చాలించి నిత్యధామనముకు వెళ్ళుడునప్పుడు ఆయన ముఖారవిందము నుండి ఏకాదశ స్కందమును శ్రవణము చేసిన ఉద్ధవుడు గోవింద కలియుగమున ప్రపంచమున పెక్కెండ్రు దుర్జనులు జన్మించి భూభారమును పెంచుదురు. భక్తవత్సల, నిరాకారుడువైన నీవు భక్తుల కొరకు సగుణ రూపము ధరించిన చిన్మాత్రుడు, సాధువులపై దయ చూపి వెడలవద్దు అని ప్రార్థించను. ఎవరిని? ఎవరు? ఉద్ధవుడు. నువ్వు వెళ్ళిపోకు, నువ్వుక్కడే ఉండు భూమి మీద అని. ప్రభాస క్షేత్రమున ఉద్ధవుని మాటలను ఆలకించిన భగవానుడు భక్తావలంబనము కొరకు తన శక్తినంతటిని భాగవతమును నిలిపెను. ఉద్ధవుని ప్రార్థనను ఆలకించిన భగవానుడు తాను భూలోకముననే ఉండిపోవుటకు నిశ్చయించుకొనెను. భక్తులను ఉద్ధరించుటకు సిద్ధమయ్యను. స్వకీయం యద్భవేత్ తేజ స్తశ్చ భాగవతే దధాత్ తిరోధాయ ప్రవిష్టోయం శ్రీమద్ భాగవతార్ణవం. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ తన శక్తినంతటినీ భాగవతమును నిలిపెను. ఆయన అంతర్హితుడై భాగవత సాగరమున ప్రవేశించను. అర్థమవుతుంది కదా? అంతేత తను మాయమైపోయాడు. భాగవతం అనేటటువంటి పుస్తకంలో ఆయన దూరాడు. అంచేతే సాయి కథామృతానికి సాయికి లాజిక్ సరిపోతుందా? భాగవతానికి సాయి లీలామృతానికి అడుగు అడుగున పారాగ్రాఫ్ బై పారాగ్రాఫ్ మీకు సిమిలారిటీస్ దొరుకుతాయి. ఆత్మ అందుకే శ్రీకృష్ణ విగ్రహం బదులు అంత అంతే, అది ఆ ఈక్వేషన్స్ కరెక్ట్ గా సరిపోతాయి. కానీ ఎలా ఉపయోగించుకుంటాం మనం అన్న దాని మీద తేడాలు వస్తాయి. ఆత్మబంధువులారా, ఇప్పుడు అర్థమైంది కదూ, భగవానుడు సముద్రములో తను లయింపజేసినాడని వేదికలపై వక్తలు చెప్పుచుందురు. అది ఏ సాగరము? అది భాగవత సాగరము. కనుక ఈ భాగవత సాగరమున మునక వేసిన వారందరూ భగవంతుణ్ణి పొంది తరింపగలరు. భగవానుడు శ్రీకృష్ణుడు భాగవత సాగరమున నివసించుచున్నాడు. ఎందులో? ఈ బుక్స్ లో. సిద్ధి సాయి చరిత్ర చదివితే సాయి ఎలా ప్రసన్నుడవుతాడు అని మన నమ్మకము నిరూపణ ఉన్నదో, ఇది చదివితే జగద్గురు ప్రత్యక్షమవుతాడు. ఆ దివ్యాత్ముడు మన హృదయములలోకి ప్రవేశించాలి. అందులకు శ్రవణ పుటములే ముఖద్వారములై ఉన్నవి. జయ విజయులు కదా మనం వింటూ ఉండం, అవి మన చెవులే. ఏం చేస్తాం మనం? అందరినీ రాణిస్తాం. ఈ భాగవత కథలు చెప్పేటటువంటి సనకాది సనత్ కుమారుల్ని రానివ్వం. జయ విజయాలు ఆపటం కాదు, మీరు ఆపుతారు. ఇంచేత దూరారు, మరి వాళ్ళు దూరితే చాలా కొంపలు అంటుకుపోతాయి. మరి ఇవంతా ఏమి ఉండవు. ఇక్కడ ఇలా కూర్చుని ఇంత హాయిగా ఉండలేము, చాలా కష్టపడాల్సి వస్తుంది. సదా సేవ్య, సదా సేవ్య శ్రీమద్ భాగవతీ కథ యస్యాహ శ్రవణ మాత్రేణ హరిశ్చత్తం సమాశ్రయేత్. శ్రీమద్ భాగవత కథామృతమును నిరంతరము సేవింపవలెను, సదా సేవింపవలెను. దీనిని వినినంతనే శ్రీహరి హృదయమును నిలిచి ప్రకాశించును. ఎంత జాగ్రత్తగా ఎన్నిసార్లు చెప్తున్నారో చూడండి వాళ్ళు. ఇది వింటే చాలు అని అంటే అర్థం ఏంటి? మీరు వింటే ఆచరించాలనిపిస్తుంది మీకు. వినకపోవటం వల్ల, అంటే చెప్తున్నది ఏదో వింటాం, దానికి కండిషనింగ్ చెప్పింది అందుకే మిమ్మల్ని 5 నిమిషాలు ముందే వచ్చి కూర్చోండి. ముందే వచ్చి కూర్చుని కబుర్లు చెప్పుకోకండి. ఆ 2 శ్లోకాలు చదువుకోండి. ఒకటి పోతం రాసింది, ఇంకోటి సాంఖ్యయోగంలోని 7వ శ్లోకం అనుకుంటాను. ఏంటా శ్లోకాలు 2 చదివండి. అందరూ కలిసి కలిసి చదవండి. అంటే భాగవతం చదివినప్పుడు మీరు ఈ విశ్వాన్ని మర్చిపోవాలి. చదువుతున్నప్పుడు, తర్వాత వేరే విషయం. తర్వాత ఏంటి, ఏ భావంతో చదవాలి? నువ్వు గురువి, నేను నీ శిష్యుణ్ణి, శరణాగతుణ్ణి, నాకు దారి చూపించు అనేటటువంటి ఆ సైకలాజికల్ మూడ్ లేకపోతే, ఇవన్నీ కూడా భావనాత్మకమైనవి, భావం లేకపోతే ఎందుకు పనికిరావు అవి? అంచేత ఏంటి ఆ భావన? కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ఛామి త్వాం ధర్మ సమ్మూఢజేత యచ్ఛేయస్యాం నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం సాధిమాన్ త్వాం ప్రపన్నం. అంచేత ఈ రెండు శ్లోకాలు మీరు రాసేయండి, కాస్త పెద్ద అట్ట మీద అర్థాలతో సహా, లేకపోతే అలాంటి దాని మీద రాయించేయండి. ప్రాప్త రాజస్య రామస్య రాక్షసానాం వధే కృతి అన్న సైజులో మొత్తం బ్యానర్ లాగా ఆ సంస్కృత శ్లోకం కింద అర్థం. అలాగే పోతనకి అర్థం రాయాలి అని ఉంటే రాయండి, నాకు తెలియదు అర్థం అవుతుందని అనుకుంటాను నేను. చెప్పి నాకు ఇంకోటి మా జేబీ శాస్త్రి గారు చెప్తే కానీ నాకు అర్థం కాలే, అది నా తెలుగు అంత పాండిత్యం ఉంది, అది వేరే విషయం. అంచేత అలాంటి వాళ్ళు ఉంటారు అనుకుంటే, ఇంగ్లీష్ వాళ్ళు ఎక్కువ మంది మనలో ఉన్నారు అనుకుంటే, ఆ పోతన పద్యానికి కూడా తెలుగులో రాసేయండి, మన తెలుగులో. కానీ రాసుకోండి, అది కనీసం ఈ రెండైనా రాసుకుని ఇది చదువుతున్నప్పుడు చూసైనా చదవండి. అది మళ్లీ మళ్లీ నేను చెప్పాల్సిన అవసరం రాకూడదు. మీకు ఇది వచ్చి రావాలి, రాకపోతే చూసైనా చదవండి. కథాశ్రవణము ద్వారా భాగవత సాగరమున నిక్షిప్తమయ్యున్న శ్రీకృష్ణుడు మన హృదయ సాగరమును ప్రవేశించును, కనుక ప్రవేశ ద్వారమును పవిత్రముగా ఉంచుకొనవలేను. మార్గము అపవిత్రముగా ఉన్నచో పరమాత్మ ఎలా ప్రవేశించును? ప్రాపంచిక విషయములను ఆకలించుట వలన చెవులు అపవిత్రముగును, అశ్లీల రూపములను గాంచుట చేత నేత్రములు అపవిత్రముగును. నేత్రములను కరణములను పవిత్రముగా నుంచుకొనవలెను. ఈ రెండూ పవిత్రముగా నున్నచో పరమాత్మ హృదయములోకి ప్రవేశించును. ఈ రెండూ అపవిత్రమైనచో అజ్ఞాన శని ఆంతర్యములో తిష్టవేయును. భద్రం కరణేభి శృణియామదేవా భద్రం పశ్యే మాక్షవేరు యజత్ర. దేవతలారా, మా చెవులతో శుభ్రమైన దానినే వినదముగాక, మా నేత్రములతో శుభమగు దానినే దర్శించదముగాక అని ఋషులు ఉపనిషత్తులు ఎందు గానము చేసిరి. దేవతలకు కూడా దాటశక్యముగాని మాయను దాటుటకు సత్తా శ్రవణ విధానము చెప్పబడినది. దేవతలకు కూడా అసురులకి ఎలాగో శక్యం కాదు, ప్రశ్నే లేదు, వాడు విష్ణు చేతిలో చావాల్సిందే వాళ్ళు. దేవతలకి ఇది దొరకదు, చాలా స్పష్టంగా చెప్పబడుతోంది అది. అంచేత ఇటు రాక్షసుల కంటే ఇటు దేవతల కంటే మనం రెండడుగులు ముందున్నాం. కానీ ఏది మిస్సింగ్? ఇంచేత దీన్ని ఉపయోగించుకోవటం లేకపోతున్నాం. మానవ జన్మని దానము లేకపోవటం వలన. దానము అంటే డబ్బు మాత్రమే కాదు, ప్రేమ. చాలా మంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఉంటారు. కాస్త వాళ్లతో ప్రేమగా మాట్లాడేసరికల్లా ఐసైపోతారు. ప్రేమ అది వచ్చు, దాని డబ్బులు ఇవ్వక్కలేవు కదా, దాని మీరు డబ్బులేం కాదు, ప్రేమగా మాట్లాడలేము. నోరు విప్పామనుకో ఖచ్చితంగా పక్క వాళ్ళకి బాధపడతాం మనం. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ వాత మాటలేగా, ఇదంతా కర్మ నాకు ఎలా చుట్టుకుంటుందో ఏమో. కానీ భాగవతం పుస్తకం చేతిలో ఉంది కనుక పర్వాలేదు, అదృష్టం మరి. కానీ మాట్లాడే విధానము జాగ్రత్తగా ఉండాలి. ఎంత వెగటుగా, ఎంత తేలికగా మన హృదయంలోని కుచ్చితమైన భావాలను ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాము మనం. చాలా చోట్ల చూసుకోండి, నిత్య జీవితంలో చాలా జరిగిపోతాయి ఇలాగా. అక్కడ ప్రతి చోట మీరు జాగ్రత్తగా ఉండండి. ప్రేమ లేదు, ప్రేమ నటించు. అసలు ప్రేమ ఉండగలిగితే హాయ్. ఇంకేంటే, ప్రేమ లేని చోట భగవంతుడు ఉండలేడు. అంచేత భాగవతము మానవులకు ఉపయోగపడటల్లే, రాక్షసులకి దేవతలకు ఖచ్చితంగా ఉపయోగపడదు. వాళ్ళిద్దరికంటే మనం ముందున్నాం. కానీ ఎక్కడ వెనకాతలు పడిపోతున్నావు అంటే ఈ దాన రాహిత్యం. అన్ని రకాల దానాలు, డబ్బే కాదు, రకరకాల దానాలు. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. శౌనక, సనకాదులు ఈ విధముగా సప్తాహ శ్రవణ మహిమను చెప్పుచుండగా ఒక ఆశ్చర్యకరమైన విషయము సంగతిన్నది, దానిని చెప్పేదను వినుము. యువకులైన తన ఇరువురు పుత్రులతో భక్తి శ్రీకృష్ణ గోవింద మాధవ వాసుదేవ అను నామోచ్చారణతో భాగవతార్థ భూషణములను ధరించి అచ్చట ప్రకటితమైనది. దస్తప్రాయమైన తనకు పుష్టిని కలగజేసిన మహాత్ములను విష్ణుభక్తుల హృదయాలలో నివసింపుమని, కలిదోషములు ఎంత ప్రభావితాలైనప్పటికీ భక్తిపై చూపజాలగలవని తెలుపుగా వారి ఆజ్ఞానుసారము భక్తి వెడలి భగవద్భక్తుల హృదయములో నిలిచినది. పదాశ్రమము చక్కగా జరిగినచో పరమాత్మ హృదయములో ప్రవేశించును. కథను శ్రవణము చేయకమే మొదట వ్యక్తి హృదయము పశ్చాత్తాపముతో స్పందించవలెను. మొట్టమొదటి ఏం జరగాలి, మనం ఇంత టైం వేస్ట్ చేసుకున్నాం అనేటువంటి భయం మీకు వస్తే అప్పుడు మిగతా కాలాన్ని సద్వినియోగం చేయాలి అనిపిస్తుంది. రేపు చేద్దాం వద్దు అనుకున్నాం అనుకో, అయ్యో నా జీవితం అంతయు వృధా అయినది కదా అనేది భావము కలగవలేను. అప్పుడే శ్రవణ ఫలము లభించును. భక్తిదేవి యొక్క కథను వివరించడము జరిగను. తద్వారా భాగవతం యొక్క మహత్యము మనకు వెల్లడి అయ్యను. కాని దృష్టాంతము నందించినప్పుడే విషయము సులభముగా అవగతమగును. భాగవత శ్రవణ ప్రభావము తెలుపుచు దృష్టాంతముగా గోకర్ణుని గాథను చెప్పుచున్నారు. ఇప్పుడు ఇది కూడా చాలా విస్తృతమైనటువంటి భావాలు కలిగి ఉంటాయి, మిల్లిమిల్లిగా మీకు అర్థమవుతుంది. చూడండి, భాగవత మహాత్యము చెబుతున్నారు. ఇప్పుడు మొదటి అర్థమైంది, నారదుడు కూడా చేయలేనటువంటి పని. ఆకాశవాణి చెప్పినటువంటి సత్కర్మ అంటే ఏమిటి అంటే భాగవత శ్రవణం. భాగవత శ్రవణం ఎక్కడ మొదలవ్వాలి? హరిద్వార దగ్గర ఆనందం అనేటటువంటి తటమున, హరిద్వార వద్ద, హరికి ద్వారము వద్ద ఆనందము అనేటటువంటి తటము వద్ద జరుగుతుంది. ఎప్పుడైతే హరిద్వారము ఆనందము వద్ద ఈ శ్రవణము మొదలవుతుందో ఏమని చెప్పుకున్నాం, అన్ని మూర్తివంతములైపోతాయి. పురాణాలు మూర్తివంతములైపోతాయి, వేదాలు, వేదాంగాలు, ఉపనిషత్తులు, దర్శనాలు ఇవన్నీ కూడా మూర్తిమంతంలో అచ్చటే ఉంటాయి. కానీ భాగవత కథా శ్రవణము ఇటు రాక్షసులకు ఉపయోగపడదు, ఇటు దేవతలకు ఉపయోగపడదు, మనుష్యులకు ఉపయోగపడుతుంది. ఎప్పుడు ఎలా అన్న దానికి ఈ గోకర్ణుడు కథ చెప్తారు పర్మనెంట్ గా. వినండి, సప్తాహ యజ్ఞము ఎవరెవరు పవిత్ర లబ్ధులో తెలియజేయవలసిందని నారదుడు సనకాది మునులను ప్రార్థించరు. చేశాము. సప్తాహ శ్రవణం అంటే ఏంటి కండిషన్? జీవితాంతము అన్ని జన్మలలోనూ ప్రతిరోజు నేను చేస్తాను అనేటువంటి సంకల్పం ఇప్పుడు తీసుకోండి మీరు. అది సప్తాహ శ్రవణం అంటే. దీనివల్ల ఏం లాభం అవుతుంది అని సనకాది మునులను అడిగారు. అని చెప్తున్నాడు, సత్యహీనులు, తల్లిదండ్రులను దూషించేవారు, ఈ రెండు మనకి లేవు కదా, ఎప్పుడైనా చేశావు ఈ పని? నిజం చెప్పాలి అంతే కదా. అంతే అందరూ నువ్వే కాపులపడక్కలే అందరూ అంటే, సత్యహీనులు, తల్లిదండ్రులు ఎప్పుడో అప్పుడు గ్యారంటీగా దూషించిన వాళ్ళని, ఆశ్రమ ధర్మములను త్యజించిన వారు. అసలు ఆశ్రమం అంటే ముందు తెలుస్తే కదా త్యజించారో లేదో తెలియటారు, అంచేత గ్యారంటీగా వాటిని కూడా త్యజించిన వాళ్ళమే మనం. బ్రహ్మహత్య చేసిన వారు, బ్రహ్మహత్య అంటే గురువు చెప్పిన మాట వినకపోతే బ్రహ్మహత్య చేసిందని సమానం. అంచేత భలే క్వాలిటీస్ ఉన్నాయి, మనం చూసే చెప్పాడు. చోరులు శిష్యుడు ఎప్పుడైనా నమ్మకను గ్యారంటీగా చేసి ఉంటాం అందరం చిన్నప్పటి నుంచి లోపల గ్యారంటీగా. రెండోది ఏంటి, ఒకవేళ చేసినా చెయ్యకపోయినా భగవంతుడు ఇచ్చినటువంటి టైంని మనం దొంగలిస్తున్నాం. ఎందుకు ఉపయోగపడకుండా మనం టైం చేస్తే దొంగలించటైనా చూడను. ఇంక ముగించింది ఏముంది, ఒకరు అన్ననేనా సర్వుడు పవిత్రులు ఎదురు అన్నారు. పాప వాళ్ళకు కూడా భయం వేసింది. ఈ లిస్ట్ చెప్తే ప్రతి అందరూ భయపడిపోతారు, అందరూ ఇదే చేసి ఉంటారు. అందరూ ఒకటి కాదా, అన్ని టోటల్ అఖండ మండలాకారం. ఎన్ని రకాలుగా అపవిత్రులం మనం అవ్వగలవు, అన్ని రకాలుగాను మనం అపవిత్రులు అయిపోయాం కనుక ఏం చెప్పాడు భాగవత గారు ఏం చేస్తుందిట, అమ్మాయి బతికించాడు. ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఈ భాగవత శ్రవణం ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఈ పవిత్రత వస్తుంది అని ఋషులు చెప్పారు. అత్రతే కీర్తయిష్యామి ఇతిహాసం పురాతనం యస్య శ్రవణ మాత్రేణ పాపహాని ప్రజాయతే. నారద సర్వ పాపములను వినినంతనే హరింపు చేయు ఒక ఇతిహాసము వినిపింతుము అవధరింపును. పూర్వకాలమున తుంగభద్రా తీరమున సత్కర్మానుష్ఠాన పనులలో అలరారుచున్న ఉత్తమమైన పట్టణము ఒకటి ఉండెను. ఆ నగరమున సర్వవేద విశారదుడు ఆత్మదేవుడు ద్వితీయ భాస్కరుడుగా ప్రభవించుచుండెను. అర్థమవుతుందిరా. అతని భార్య ధుంధని, అర్ధభోగములు పుష్కము అర్ధము భోగములు పుష్కములుగా గల ఆ దంపతులకు సంతాన ప్రాప్తి లేకుండెను. ధర్మ మార్గమున తత్ప్రాప్తికై దాన ధర్మము నిర్ణయం చేసిరి. ఏ ప్రాప్తికై? సంతాన ప్రాప్తికై. ఫలితము ననగూడని బ్రాహ్మడు నిగుల వ్యధ చెందుచుండెను. ఒకనాడు ఆ బ్రాహ్మణుడు మిగులు దుఃఖితుడై ఇంటి నుండి బయలుదేరి వనములకు వెళ్లి పరిభ్రమించి రెండు జాముల సమయమున దప్పిక కొన్నవాడే ఒక మడుగును సమీపించను. అంటే విసిగెత్తిపోయాడు, పిల్లలు పుట్టను అనుకుని ఇది విడిచి వెళ్ళిపోయాడు. తిరిగి విడిచి వెళ్ళిపోతూ ఉంటే జరిగిన సంగతి చెప్తున్నాడు. దప్పిక కొన్నవాడే ఒక మడుగును, అంటే తటాకాన్ని దప్పిక తీర్చుకొని అలసిన వాడే అచ్చటనే విశ్రమించెను. రెండు గడియలు గడిచిన పిమ్మట అచ్చటికి ఒక సన్యాసి వచ్చెను. ఆత్మదేవుడు ఆయన పాదములకు నమస్కరించెను. విచలిత మనస్కుడైన ఆత్మదేవుని చింతకు గల కారణము సన్యాసి ప్రశ్నించెను. వ్యాకులుడైన ఆత్మదేవుడు తన హృదయావేదనను నిర్ణయించగా యతి వరుని హృదయమున కరుణ ఉత్పన్నమయ్యను. యోగనిష్ఠుడకు యతి ఆత్మదేవుని తలవ్రాతను చదివి మోహము త్యజింపు మరియు వివేకమును ఆశ్రయించి సంసార వాసనను ప్రక్షాళిత మనరించుకొనమని తెలిపెను. అర్థమవుతున్నా? ప్రారంభమునుసరించి ఏడు జన్మల వరకు అతనికి సంతాన ప్రాప్తి లేదని సగర చక్రవర్తి అందరు సంతానము వలన దుఃఖము అనుభవించిరని అనునయ పూర్వకముగా తెలిపెను. వివేకము తనకు అవసరము లేదని పుత్రుని వసంగించు ప్రాణములను పరిత్యజించులను ఆత్మదేవుడు పలికెను. బాబు అది వద్దు అన్నాడు ఆ సన్యాసి. అంటే ఏమన్నాడు, నాకు వివేకం ఎందుకయ్యా అన్నాడు. ఆ మాత్రం నేను చెప్పగలను, నాకేం వద్దు, ఏడు జన్మల వరకు నేను పిల్లలు పుట్టను అన్నాడు. ఆ బ్రాహ్మణుని పట్టుదల చూచి తపోధనుడు విధివ్రాతను తుడిచి పెట్టిన చిత్రకేతుడు ఎక్కువ కష్టములు పాలైన విధముగాని అతనికి కూడా పుత్రసుఖము కలుగదని వివరించెను. విధివ్రాతను దాటటానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది, సుఖం కలగదు. పట్టుదలను వీడని ఆత్మదేవునికి ఒక ఫలము ఇచ్చి భార్య కొసంగుమనియు ఆమె దానిని భక్షించి సత్పుత్రుని ఒకని ప్రసవించగలగదని గలదనియు తెలిపెను. అతని భార్య సంవత్సర కాలము సత్య శౌచ దయాదానములు కలిగి ఏకభుక్త అయినచో పరిశుద్ధ స్వభావము గల బాలును జన్మించునని పలికి యోగి వెడలిపోయెను. పిల్లలు పుట్టిన వాళ్ళకి డైరెక్ట్ గానే భాగవతం మెథడ్ చెప్పింది, మీకు దమ్ము అంటే చేసి చూసుకోండి అన్నాడు. సంవత్సర కాలము సత్య శౌచ దయా దానములు కలిగి ఏకభుక్త అయినచో, ఏకభుక్త అంటే తెలుసు కదా, ఒకసారి తినాలి రోజుకి. మీరు టిఫిన్ తినొచ్చారని అడుగుతారు ఇమీడియట్ గా, తినొచ్చా తినకూడదా, టెక్నికల్ గా తినకూడదు అంతేగా. పోనీ రెండింటిలో తింటాం మాస్టర్, సంవత్సరం 3 సంవత్సరాలు అవుతుంది మా వాళ్ళు టైం పీరియడ్ ఇంచట రూల్స్ ఏదైనా వాళ్ళు పెట్టినప్పుడు ఇంకా రూల్స్ తూచ తప్పకుండా పాటిస్తేనే ఆ రిజల్ట్స్ వస్తాయి, చెప్పిన రిజల్ట్స్. అంటే చాలా మీకు దొరుకుతాయి భాగవతంలో ఇలాంటివి ఫార్ములాలు. బాలుడు జన్మించునని పలికి యోగి వెళ్ళిపోయాను. బ్రాహ్మణుడు ఇంటికి వెళ్లి ఫలమును భార్యకిచ్చి ఎక్కడికో వెళ్ళిపోయాను. కుటిల స్వభావము కలిది దుష్ట భావములు కలదీయగు దుంధులి పండును తినలేదు. భర్త ఎదుట తినినట్లు నటించి దుంధులి ఎందుకు పండు, భర్త ఎదుట తినినట్లు నటించినది దుంధులి ఎందుకు పండు ఆరగించలేదు. బిడ్డ అవసరము లేకన కాదు, బిడ్డ కావాలి కానీ ప్రసరం లేదని ఉండకూడదు. కష్టము లేకుండా సుఖము రావాలి. వేదాంతము అందరూ వింటారు, ఆచరించాలంటే కష్టపడతారు. సూక్ష్మమైన మార్గము చెప్పమని అడుగుతారు, ఆచరించేందుకు అంతఃకరణ అంగీకరించదు. చెట్టు లేకనే ఫలము ఆశించిన వారు దుఃఖము పాలవుదురు. అట్టి అయోమయ జీవియే దుంధులి. ఒకనాడు ఆమె సోదరి దాకా సర్వవృత్తాంతమని వినిపించింది. గర్భవతి అయిన ఆ సోదరి ప్రసవానంతరము తన బాలుని ఇచ్చుటకు నిర్ణయించినది. అర్థమవుతుంది కదా కదా, దుందరి పండు తెలియదు, మన చెల్లెలు వచ్చింది ఇంటికి, ఆవిడ గర్భవతి. ఏం చెప్పింది, సరే నేను అంత గాబరా పడుతున్నావు కదా, పుట్టిన తర్వాత మా పిల్లవాడిని నీకు ఇచ్చేస్తాను అంది. దానికి ప్రతిగా తన భర్తకు ధన ముసంగం మనవని తీర్మానించింది. అంటే పిల్లవాడిని ఏం చేస్తానండి, అమ్మేస్తానండి. ఇరువురు ఫలమును పరీక్షించవలనని గోవులకు పిలిపించింది. కొంతకాలమునకు ఆ స్త్రీ బాలుని ప్రసవించినది. వాని తండ్రి రహస్యముగా తెచ్చి దుంధులకి వసంగెను. తాను సుఖముగా ప్రసవించితనని చెప్పగా ఆత్మదేవునకు పుత్రోదయమైనదని సర్వము సంతసించిరి. ఆత్మదేవుడు వానికి జాతకర్మ సంస్కారము చేసి బ్రాహ్మణులకు దానములిచ్చెను. కొన్ని రోజులు గడిచిన పిమ్మట దుంధలి తన స్థనములలో పాలు లేవనియు, తన సోదరి ప్రసవించిన బిడ్డ మరణించినందువలన ఆమెను తమ ఇంటిలో ఉంచుకొనిచో బాలుని పోషించగలదనియు తెప్పిను. పుత్రుని రక్షణకై ఆత్మదేవుడు ఆ విధములనే చేసెను. దుంధలి ఆ బాలునికి దుంధుకారుడని పేరు పెట్టాను. 3 నెలల పిమ్మట గోవు సర్వాంగ సుందరుడైన మనుష్యాకారుడైన ఒక బాలుని కలినది. దానిని చూచి సంతసించిన ఆత్మదేవుడు స్వయముగా దానికి అన్ని సంస్కారములు చేసి ఆవు చెవుల వంటి చెవులు కలిగి ఉండటను చూచి గోకర్ణుడు అని పేరు పెట్టాను. కొంతకాలము గడిచిన పిమ్మట బాలు విలువలకు యువకులేదే, అతనికి ఏమీ ఆశ్చర్యం కాలే ఆవుకి పిల్లవాడు ఎలా పుట్టాడు అని. ఇలాంటి కథలు ఎందుకు చెప్తారు, అందుకే నూత రివాషనిస్ట్ కదా. చూద్దాం మరి రాషనిస్ట్ నవ్వాలో మనం నవ్వాలో ఆలోచిద్దాం. కొంతకాలము గడిచిన పిమ్మట బాలు విలువలు యువకులేదే, గోకర్ణుడు పండితుడు కాగా దుంధుకారుడు దుష్టుడయ్యాడు. ఎట్టి భోజన నియమములు లేనివాడే. దుష్టుడవటానికి కారణం ఏం చెప్తుంది మహాభాగవతం, భోజన నియమాలు లేకపోతే వాడు దుష్టుడే. కరెక్ట్ టైంకి ప్రకారం భోజనం చేస్తే వాడు దుష్టుడు కాలేడు. అంతటి మొదటి నియమే ఉంది. ఇది ఏ ఇంట్లో పాటింపబడుతుందో అక్కడ ఒకవేళ దుష్టత్వం ఉన్నది పోతుంది. అందరూ పరీక్ష చేయాలి. మా టైం మాది, మీ టైం మీది అంటే మన భోజన నియమం లేనట్టేగా అర్థమవుతుందా? ఇది ఎప్పుడైనా మనం చెప్పుకున్నాం, ఇక్కడ చెప్పుకున్నా ఎప్పుడైనా మనం ఇలా చేయాలి, శ్రేణి సాధన అందరం కలిసి భోజనం చేయాలి అని. అంటే దొంగలకి ఎలాగా కొడుకు అక్కర్లేదు, మనకి డబ్బు అక్కర్లేదు. శ్రేణి సాధనకి ఇది ముఖ్యము అని చెప్పినా కూడా చేయలేనటువంటి మానసిక స్థితి ఉంది. చాలా తమాషాగా భాగవతము మన యొక్క చాతకాలు తనాన్ని చాతకాలు తినే అందరూ ఏముంది కలిసి ఎందుకున్నారు అనుకుంటే కంటున్నాం. ఎన్ని రకాలుగా చెప్పినా అది మాత్రం చేయను. శవహస్త భోజనం కూడా తినుచుండెను. అదేంటి శవాన్ని చేయి ఉంటుందా అంటే శవం పెట్టగలదా? అందుకే పుస్తకాలు అని ఎవరు చదవరు. కానీ ఏమంటారు, ఇది ఎక్కడ చదివితే అక్కడ ఉపనిషత్తులు అంటే వేద వేదాంగాలు ఉంటే ఎంచేత మనకు అర్థం కావటం లేదు అనుకోవాలి తప్ప అవి తప్పు అని కాదు అని చేత ఆలోచించండి. లోపల మీరు శవహస్త భోజనం అంటే ఏంటో అదే మనం తింటున్నామేమో అంతేగా. దుష్టుడే, వేశ్యాలోనుడే, పిత్రార్జితమైన సంపదనంతి తిని హరింపజేసెను. ఎవడు గోకర్ణుడు కాదా? సరే మొదలుసారు సరే. కోటిష్టామి కొగచ్చామి కోమే దుఃఖం వ్యపోహయత్ ప్రాణాం త్యజామి దుఃఖేన హా కష్టం మన సంస్థితం. ఇప్పుడు నేను వాడు చెప్పు సన్యాసి వద్దురా బాబు నీకు అని నువ్వు నాకేం చెప్పకున్నాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఇప్పుడు నేను ఎక్కడ ఉంది నాకు భయం. అతను పోతే ప్రాబ్లం వచ్చింది కానీ నాకు ప్రాబ్లం లేదు. ఇంకేక నా దగ్గర చాలా మంది చెప్పారు మాస్టర్ మీరు టెంపుల్ కడతారు అది కడతారు నాన్ సెన్స్ ఓల్డేజ్ హోమ్ కట్టండి అన్నారు. ఓల్డేజ్ హోమ్ కడితే ఏం చేస్తారు చూడండి, వాళ్ళ తల్లిదండ్రులు నాన్న తీరు వేస్తారు. అది లేదు అక్కడ అప్పుడు ఓల్డేజ్ హోమ్ ఉందంటే మీరు ప్రాబ్లం వచ్చేది కాదు. కానీ కలియుగంలో బాగా సొల్యూషన్ కనుక్కున్నాం మనం. సరే బ్రాకెట్లో మార్పులు వస్తూ ఉంటాయి కదా కొత్త కొత్త యాక్టివిటీస్. చూద్దాం ఇప్పుడు నేను ఎక్కడ ఉండును, ఎక్కడికి వెళుదును, నా ఈ కష్టమును ఎవరు పోగొట్టగలరు, భరింపలేని ఈ దుఃఖమున ప్రాణమును త్యజించును అని తండ్రి దుఃఖించుతుండగా ఈయనకి ఇది ఒక స్టైల్ అయిపోయింది. పిల్లల్ని ఇవ్వకపోతే నేను చచ్చిపోతా, పిల్లలు వస్తే నేను చస్తా, ఇప్పుడు అందరికీ అంటున్నాడు అని తండ్రి దుఃఖించుచుండగా పరమజ్ఞానియుడు గోకర్ణుడు వచ్చి వైరాగ్యమును తండ్రికి బోధించి శాంతపరిచెను. సారహీనము దుఃఖ భాజనము అయిన సంసారములో పుత్ర వ్యామోహము ధన వ్యామోహము అర్ధరహితములని సుఖమనేది కేవలము విరక్తులకు ఏకాంత జీవి అయిన మననశీలకు మాత్రమే లభించునని నాది అను అజ్ఞానము మూలము త్యజింపమనెను. ఆ సన్యాసి చెప్పినట్టు ఇదంతా మనం చెప్తే మీరేమంటారు, ఇది చెప్పండి మాస్టర్ నా కోరిక తీరే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అంటారు. ఏమవుతారు, దుందుగారు వస్తాడు. గోకర్ణుడి మాటలు నిత్య సత్యము నోటచే ఆత్మదేవుడు వనములకు వెలువడుటకు సన్నద్ధుడే కుమారుని తన్ను ఉద్ధరింపుమని మార్గము సవిస్తరముగా తెలుగుమని అడిగాను. ఎవరిని అడిగాడు, గోకర్ణుని అడిగాడు. శరీరం ఎముకలు మాంసము రక్తములతో నిండిన ఓటికుండ వంటిదని నేను నాది అనే అహంకార మమకారములను త్యజింపమని గోకర్ణుడు తండ్రికి చెప్పాను. ధర్మం భజస్వ సతతం త్యజలోక ధర్మాం సేవస్వ సాధు పురుషాంజే కామతృష్ణాం అన్యశ్చ దోషగుణ చింతన మార్చముచ్చ సేవాగమన సమహో నితరాం పిబత్వం. సదా భగవంతుని భజించుటే గొప్ప ధర్మము. ఎదురు ఉంటుంది మళ్ళా రెండు శ్లోకాలు చదివింది, అది చేయాల్సింది. అంతేనా? నారాయణ పాదములై చింతన రసాస్వాదానుసంధానుడై సదా భగవంతుని భజించుటే గొప్ప ధర్మము. లౌకిక వ్యవహారములను త్యజింపును, సత్పురుషులను సేవింపును, కామేచ్ఛను నశింపజేయును, అన్యుల దోష గుణములను విస్మరించి అన్యుల, కాని వాళ్ళని బాగు చేయటాన్ని మనం చెప్పాలి కదా, మరి అలా మనం చెప్తే బాగుపడతారు వాళ్ళు ఎందుకు? వాళ్ళని ఉద్ధరించక్కర్లే, నువ్వు ఉద్ధరించుకో, అది నేర్చుకోండి భాగవతంతో. ఆ ఒక్కటి మనకు అర్థమవుతే, ఎదుట వాళ్ళని క్రిటిసైజ్ చేయటం కానీ, ఎదుట వాళ్ళు తప్పుదారులో ఉంటే నువ్వు తప్పుదారులో ఉన్నావు అని చెప్పకుండా మీరు ఆపుకోగలిగితే చాలు. ఈ జన్మకి భాగవతం మనకు దొరకెక్కినట్టే. కానీ మర్చిపోతాం, అయిపోగానే తప్పంటాం మళ్ళా ఎందుకు చేస్తామంటే, మరి అలా మరి వాళ్ళు అలా చేయకపోతే ఎట్టా, నేను చెప్పాలి కదా వాళ్ళకి, ఎట్సెట్రా 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 లెక్చరు. అన్యుల దోష గుణములను విస్మరించి అనన్య చింతముతో భగవంతుని ఎందే మనస్సును లగ్నమునర్పును, భగవత్ కథా సుధను సదా పాలన చేయము అని పలికెను. సుపుత్రుడైన గోకర్ణుని మాటలో నాలకించి ఆత్మదేవుడు వనములకు వెళ్ళెను. అంటే అసలు ఓల్డేజ్ హోమ్ ప్రాబ్లం కూడా ఆ గోకర్ణుడు లేకుండా చేసుకున్నాడు. ఏం చేశాడు, ఎక్కడ పంపించేశాడు, వనములకు పంపించేశాడు. తుంగభద్ర తీరమున ఆత్మదేవుడు వసించుచుండును. జీవుడే ఆత్మదేవుడు, దేవశబ్దమునకు అర్థము చూచదు. దివు క్రీడాయాం, క్రీడించువారు గనక దేవతలు. ఆత్మదేవుడు అనగా క్రీడించు ఇంద్రియాలతో మిళితమై ఉండేవాడు అని భావము. అంటే మనమే, అంటే ఈ కథ ఎవరిది, నీ కథే, ప్రతి వ్యక్తి యొక్క కథ. ఆత్మదేవుడు తుంగభద్ర తీరమును వసించుచుండును. తుంగ అనగా ఉన్నతమైనదని అర్థము, భద్రమనగా శుభము, తుంగభద్ర అనగా శ్రేష్టాతి శ్రేష్టమని భావము. అట్టిదియే ఆత్మయే కాని మరొకటి కాదు. ఆత్మదేవుడు ఎప్పుడు తుంగభద్ర సమీపమునే ఉండును. జీవుడు కూడా ఆత్మ చైతన్యమునకు చేరువునే ఉన్నాడు, కాని ఏం చేయడు? ఆ శ్లోకం చదివి అది చేయడం చెప్పండి, చదివింది అన్నది చేయము. అంచేత తుంగభద్ర దగ్గరగా ఉన్న మనకి కనిపించదు. జీవుడు కూడా ఆత్మ చైతన్యమునకు చేరువుగానే ఉన్నాడు. ఆత్మదేవుని భార్య దుందలి, దారి తప్పిన బుద్ధియే దుందలి. దుందలి ఆత్మదేవుని మోసగించెను, భరించే భర్తని వచించెను. మనస్సు కూడా జీవుని మోసగించును, తన మనుగడకు ఆధారమైన దానిని వచించును. చేత దుందలి అంటే ఎవరు? మనస్సు. ఆత్మదేవుడు అంటే జీవాత్మ. అంచేత జీవాత్మ ఏ పని చేయడానికి అయితే ఈ ప్రపంచానికి వచ్చాడో ఆ పనిని తప్ప మిగతా అంతా చేయమంటుంది మనస్సు. వాడికి కూడా అదే అనిపిస్తుంది, కరెక్ట్ అని. ఇది కాదురా బాబు, నీకు ఏడు జన్మలు వరకు అలాంటి పరిస్థితి లేదు, నువ్వు ఇలాంటివి కోరుకోకు, కోరుకుంటాను. కోరుకుంటే ఏమవుతుంది, అడుగు వెళ్ళాల్సి వస్తుంది. అడుగుకు వెళ్తే నీ పని చేయలేవు నువ్వు. అంచేత ఇది మన యొక్క చరిత్రే. దుందని తన సోదరు యొక్క సహకారముతో ఆత్మదేవుని వచించెను, బుద్ధి మనస్సు యొక్క సహకారముతో జీవుని వచిస్తుంది. పక్షి ఎసగిన గొప్పది అయిన పనులు తెచ్చి ఆత్మదేవుడు దుందలికిచ్చెను. దుందలి ఆ పనులను ఆవుకు తినిపించెను. ఆవు అవును ఉపనిషద్ ద్రష్టులు ఒసగిన జ్ఞాన ఫలము జీవుడు మనస్సునికిస్తాడు. మనస్సు దానిని ఇంద్రియాలకిస్తుంది. ఇంద్రియాలంటే గో చెట్ మనస్సు ఏం చేసింది ఆ ఫలాన్ని గో ఇంద్రియాలకిచ్చింది. గో శబ్దము ఇంద్రియములను నిర్ణయించుడు. సదా చెడు కార్యములను రమించు వాడే దుందుకారి. దుందుకారి వేశ్యాలు అయ్యాను. అతను ఐదుగురు వేశ్యా స్త్రీలతో చిక్కుపడి ఉండెను. ఎవరు ఐదు వేశ్యలు? శబ్దాది విషయ సుఖములే ఐదు మంది వేశ్యలు. అతడు శవము యొక్క హస్తము నుండి ఆహారం స్వీకరించుచుండనని చెప్పబడినది. ఏ చేతులు భగవత్ పూజను ఆచరింపవో అదియే శవహస్తములు. అంటే ఎంతమంది అందరూ శవహస్తం ఎక్కుతాయి. పూజారులు కూడా ఇంకేత వాడు పూజ భగవంతుడు పూజ చేయడు. మేము పండరిపురం వెళ్ళాము, కృష్ణ విగ్రహాన్ని కౌగలించుకోమన్నాడు. వాడు ఎంత ఆనందంగా నేను కౌగలించుకున్నాను, కాస్త ఏదైనా డబ్బు పెట్టండి అన్నాడు. 100 రూపాయలు నోట్ తీసి దాని కింద 10 రూపాయలు ఏదైనా ఉంటుందేమో చూసాను. 100 12 లాక్కున్నాడు వాడు, లాక్కున్నాడు. మేము ఉన్నాను ఇప్పుడు లాగేశాడు వాడు. అవేహస్తాను ఎక్కడున్నాడు వాడు? పండరిపురంలో కృష్ణుడు యొక్క పూజ. ఏ కృష్ణుడు? ఎలాంటి వాడు? నామదేవుడు. అలాంటి వాడు ఉపాసన చేసే సాధ్యత. శవ పూజ అనేది మనము భగవంతుడి పూజ చేసినంత మాత్రాన అది పూజ అవ్వదు. ఏ ఉద్దేశంతో నువ్వు చేసావో, నువ్వు తప్ప నాకు ఇంకేమీ వద్దు అంటేనే అది భగవంతుడి పూజ అవుతుంది. మిగతాదంతా కూడా శవ పూజ. ఏదడిగినా శవ పూజ అది. అంటే మన హస్తాలు శవహస్తాలు అవుతాయి. అంతే మన ఇచ్చే ప్రసాదం కూడా ఏంటో ఇలాంటి. ఎందుకు ఇలాంటి పుస్తకాలు కూడా చదవడు. కానీ చదువు మనం ఏం చేస్తాం? ఎవరైతే పనులకు సేవ చేయకుండా తన స్వార్థముతో చింతించుతూ ఆర్జించుచుందురో అట్టివారి చేతులే వద్దులే. దుందుకారి చెడు మార్గము ఎందు చింతించుచుండెను. తండ్రి యొక్క ఆత్మదేవుడు దుఃఖించుచుండెను. గోకర్ణుడు తండ్రికి హితబోధ చేసెను. సత్వగుణము జీవులని సన్మార్గమును నడిపించును. పుణ్యతీర్థములను దర్శింపజేయను. గోకర్ణుడు సలహాపై ఆత్మదేవుడు తీర్థాటనకు వెళ్ళెను. దాని తర్వాతది నేటి చదువుదాం. దుందుకారి పాప విముక్తి.
శక్తిని అందరూ సుఖంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం.